శివుణ్ణి పూజించింది. అందుకే ఆవిడకి అంత్యకాలంలో కొడుకును తలుచుకోగానే కొడుకు వచ్చాడు. అమ్మ, నీవు ఏ లోకానికి వెళ్ళాలనుకుంటున్నావు అంటే నాకు అసలు ఆ లోకాలు ఏమిటో తెలిస్తే కదా అంది. అయితే ఇది కైలాసం, ఇది వైకుంఠం అని రెండింటికి వెళ్ళి చూపించాడు ఆవిడ్ని. ఆవిడ, రెండూ బాగానే ఉన్నాయిరా, కైలాసము బాగుంది వైకుంఠం బాగుంది, కానీ నాకు వైకుంఠం ఇష్టం, విష్ణువు దగ్గరికి పంప, అలంకారాలు బాగుంటాయంది. ఎందుకంది అని చాలామందికి అనుమానం. శివసేవ చేసిన వాడికి విష్ణువు మీద ప్రీతి ఏర్పడుతుంది. ఆవిడ నిరంతరం శివలింగాన్ని పూజించడం వల్ల ఆ పుణ్యం వల్ల వైకుంఠానికి పంపమంది. అదే విష్ణువుని పూజిస్తే వాడు శివుడి సన్నిధానానికి ఎడతాడు. ఈ జ్ఞానం మనలో పెట్టుకున్నంతకాలం, ఆ అభేదతత్వాన్ని గ్రహించినంతకాలం నరకానికి పాము, ఆ ఇద్దరి అనుగ్రహం పొందుతాం. ఇప్పుడు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక అనుమానం వచ్చింది పరీక్షిత్తుకి. సుఖయోగీంద్ర, నాకు ఒక అనుమానం, వాళ్ళిద్దరూ మోక్షం పొంది వెళ్ళిపోయారు. ఆయన అనుగ్రహంతో చెట్లగా ఉన్నవాళ్ళు, చెట్లుగా ఉన్నవాళ్ళు కాస్త నలకోబరం అణిగ్రీవులుగా మారి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళేటప్పుడు కృష్ణుణ్ణి వాళ్ళమ్మ రోటికి కట్టింది కదా, ఆ తాడు ఇప్పకుండా ఎందుకు వెళ్ళారు? కృతజ్ఞత ప్రదర్శించాలి కదా. యశోదాదేవి కృష్ణుణ్ణి ఒక తాటితో రోటికి కట్టింది. వెళ్ళొచ్చేవాళ్ళు, కృష్ణ ఈ తాడు ముడిప్పి వదిలేస్తాం, మాకేమో సంసార విముక్తి కలిగించావు గనక నీకు రోటి నుంచి విముక్తి కలగజేస్తాం, ఉలూకల బంధన విముక్తి కలగజేస్తాం అనకుండా, కృతజ్ఞత ప్రకటించకుండా ముడి విప్పకుండా పోయారేమిటి అని అడిగాడు ఆయన. అప్పుడు శుకుడు, మంచి ప్రశ్న వేశావు, నిజం చెప్పాలంటే జ్ఞానము లేక కాదు, కృతజ్ఞత లేక కాదు, నలకోవరమణి గురువులు కావాలనే ఆ ముడి ఎప్పకుండా పోయారు. ఎందుకంటే ఆ ముడిని వాళ్ళు ఎంత గింజుకున్నా ఎప్పలేరు. వాళ్ళు ఇప్పడం సరే, కృష్ణుడు కూడా ఇప్పుకోలేట. కృష్ణుణ్ణి ఆ ముడి నుంచి విముక్తి కలగజేయడానికి లక్ష్మీదేవి వచ్చిందన్నారు. అక్కడ వ్రజభాగవతంలో కథ ఉంది, లక్ష్మి వచ్చింది. ఏమండి మీరు ఇలా యాతన పడుతున్నారండి, నాకు జాలి వస్తుంది, ఇప్పనా అంటే లక్ష్మి ముట్టుకోకు నువ్వు ఇప్పలేమన్నట్టు ఆయన. ఆవిడ ప్రయత్నించిందిట, ఇప్పలేకపోయిందిట. ఆవిడ తెల్లబోయింది. ఏమండి అంది, నేను ఇప్పలేనన్నాడు ఆయన. నేను నువ్వు ఈ లోకములన్నీ తల్లకిందులైనా ఈ తాటి ముడిని ఇప్పలేము, ఎందుకంటే అది మామూలు తాడు కాదు, మా అమ్మ ప్రేమబంధం. యశోద ప్రేమపాశం, ఆ ప్రేమభక్తితో కట్టింది గనక ఆవిడ. ఆవిడొచ్చో లేతే నందుడో, నంద యశోదలు తప్ప ఇంకొకరెవ్వరూ ఆ ముడిని ఎప్పలేరు అని స్వామివారు డిక్లేర్ చేశారు. అంత గొప్ప ముడి అన్నమాట. అసలు నాకు ఈ కథ చదివినప్పుడల్లా శరీరం ఒక రకమైన గగుర్పాటు గురయ్యేదనమాట. ఆహా, ఆయన కూడా ఇప్పుకోలేనన్నాడు, లక్ష్మి ఎప్పలేదు, ఇంక దేవతలు పాపం నలకోబర మణిగ్రీములు ఏమి ఇప్పుతారండి? అది యశోదానందులు మాత్రమే ఇప్పాలి. దీనిని బట్టి అర్థమవుతుందా, ప్రేమభక్తికి చిక్కాడు ఆయన. ఆ ప్రేమభక్తి మనందరం అలవరుచుకుంటే, ఆయనను చూడగానే కన్నీళ్లు పెడితే, ఆయన చూడగానే ఆనందంతో పొంగిపోతూ ఉంటే, ఆయన కథలు విన్నప్పుడల్లా, అసలు నన్ను అడిగితే ఈ లోపల ఉన్న అంతరార్థాలు ఈ జ్ఞానం కంటే ఆ ప్రేమ గొప్పది. ఆ ప్రేమకు దొరికాడు కానీ జ్ఞానముతో ఉన్న నారదునికి దొరికాడా? ఎంతో జ్ఞానము యోగాభ్యాసం చేసిన ఉద్ధవుడికి దొరికాడా? యశోదానందుడికి చిక్కాడే ఆయన. కారణం, ప్రేమ గొప్పది, భక్తి గొప్పదని నిరూపించడానికి. అందుకే ఆయన ఇప్పుకోకుండా ఆడుకుంటున్నట్టు అక్కడే. ఈలోపు ఏం జరిగింది అంచేత దీన్ని బట్టి అర్థమవుతుందిగా, కృతజ్ఞత ఉన్నప్పటికీ అది మన పని కాదు అని వెళ్ళారు నలకోవరం అణిగ్రీవులు. వాళ్ళు అలా వెళ్ళిపోయారు. కృష్ణుడు మాత్రం ఆ రోలుతో అక్కడే ఆడుకుంటున్నాడు, ఆ మధ్యలోనే, చెట్ల మధ్యలోనే ఉన్నాడు. ఈలోపు ఈ పెద్ద డామ్ అనే శబ్దం విని లోపల ఉన్నవాళ్ళు పరుగు పరుగుని వచ్చారు. అప్పటికి వచ్చారన్నమాట వాళ్ళు ఈ గొడవంత అయ్యే సమయానికి. రాగానే నందుడు తెల్లబోయి, ఇదేమిటిది, రెండు చెట్లు సమూలముగా కుప్పకూలిపోయాయి, ఆ చెట్ల మధ్యలో కృష్ణుడు చెక్కు చెదరకుండా ఆడుకుంటున్నాడు, అసలు ఈయన ఎలా బతికాడండి అన్నాడు నందుడు. ఎన్ని రెండు చెట్లు భయంకరమైన వృక్షములు పడిపోతే ఆ వృక్షముల మధ్యలో గాలి కూడా ఆయన మీద పడనట్టుగా చెక్కు చెదరకుండా హాయిగా ఆడుకుంటున్నాడు. మనం ఏదో పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నాం, లేకపోతే ఈ భయంకర వృక్షముల మధ్యలో కృష్ణుడు సజీవుడై ఉండడం దుర్లభం. అసలు ఈ చెట్లు ఎలా పడ్డాయి? పిడుగు పడుట కాదు, పెనుగాలి విసరదు, ఖండితంబులగుట కానరాదు, బాలుడితడు పట్టి పడద్రోయజాలడు తరువులేలకోలె ధరణి మీద. పిడుగు పడలేదు, తుఫాను గాలి వేచలేదు, పిడుగు పడితే చెట్లు పడిపోయాయి అనుకోవడానికి ఇప్పుడేం పిడుగు పడిందే లేదే, శబ్దమేం రాలేదే, చెట్లేం కాలిపోలేదే, పోని పెద్ద తుఫాను గాలి వచ్చిందా లేదే, హఠాత్తుగా వర్షము రాలేదే, ఎవడన్నా నరికాడా, నరికిన జాడా లేదు, వేళ్లతో సతిగా లేచిపోయాయి. అయినా ఈ క్షణంలోనే ఎవరు నరకలేరు దీనిని. ఇంతంత పెద్ద పెద్ద చెట్లని చటుక్కున నరకడం అంత తేలిక కాదు. ఇక్కడ ఈ చెట్లు కింద తోసేవాళ్ళు ఎవరూ లేరు, కేవలం కృష్ణుడు తప్ప ఎవరూ దగ్గరలో లేరు. ఇంకా తోస్తే ఆ చెట్లను కింద పడగొట్టే శక్తి కృష్ణుడికే ఉంది, కానీ కృష్ణుడు బాలుడు, ఆయన పడగొట్టలేడు. మరి ఈ చెట్లు ఎలా కూలాయి అనుకుంటూ పరుగు పరుగున నందుడు వచ్చి నాబాబు నాబాబు అంటూ ఆ తాడు ఇప్పాట. చెప్పానుగా నందుడు యశోద మాత్రం అది ఇప్పగలరు, ఆయన ఇప్పాడు. ఇప్పగాని ఈలోపు యశోద పరుగు పరుగున వచ్చేసి నాబాబు నాబాబు ఎంత పొరపాటు చేసేసానరా అంది. ఏం చేసావు యశోద అన్నాడు. అబ్బాయి ఏదో అల్లరి చేశాడని తాడు కట్టానండి, ఇంతలో ఈ చెట్లు పడిపోతాయని నేను కలగన్నానా, చెట్లు పడిపోయినట్టున్నాయి, మనం ఆ దేవుడికి ఎప్పుడో పూజ చేసాము, ఆ నారాయణ స్వామి చల్లగా చూసి నా కొడుకు బతికి బట్ట కట్టాడు, రెండు చెట్లు పడిపోతే మధ్యలో ఏమీ అవ్వకుండా ఎలా ఉన్నాడు పాపిష్టిదా, ఇంకెప్పుడు కట్టండి ఆయన, అసలు పడగొట్టింది ఆయననే ఆవిడికి తెలియక, ఇంకెప్పుడు కట్టండి రా బాబు, ఈ ముదనష్టపు చెట్టు ఇప్పుడే పడిపోవాలా, ఎలా పడిపోయో, ఏ దుర్మార్గులు పడగొట్టారో అని ఏడుస్తూ ఉంటే ఇంతలా చుట్టుపక్కల ఆడుకుంటున్న పిల్లలు కొంతమంది ఉన్నారులేండి, అలా బద్ధంగా ఒళ్ళు విరుచుకుంటూ ఆడుకుంటున్నటువంటి వాళ్ళు, వాళ్ళు పరుగు పరుగుని వచ్చేసారు. వచ్చి మేము చూశాంగా అన్నారట. ఏం చూశారు అని అడిగారు పెద్దవాళ్ళు. బాలుడు ఈ కుర్రవాడు నాడే నందుని కుమారుడు, వినుడి సందు నమ్మును దోరి రోలు సరినడ్డముగా ముందట కీర్చిన కూలం క్రందుకొనం జనుల కంటి మిరువురన్. ఈ నందుని కుమారుడు ఈ రెండు చెట్ల సందులో నుంచి దూరి ముందుకొచ్చాడు. ఆ తర్వాత రోలు గట్టిగా లాగాడమ్మ యశోదమ్మ, ఎంత బలమో, ఇంకోడెవడన్నా నడుముతోటి ఆ రోలు అయితే నడుము విరిగిపోదు, ఆయన లాగ్గానే ఆ దెబ్బకి చెట్లు పైకి లేచి కింద పడిపోయాయి. జనుల గంటి మిరూరన్ అందులో అంచి ఇద్దరు అందగాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎర్రగా మెరిసిపోయారు, అగ్నిజ్వాలల్లో ఉన్నారు, వాళ్ళు మంటల్లా కనబడ్డారు మాకు. వాళ్ళు వచ్చి మన కృష్ణుడికి దండం పెట్టి కాళ్ళకి దండం పెట్టి ఏదేదో అన్నారు. ఆ సంస్కృత శ్లోకాలు మాకు అర్థం కాలేదు, ప్రార్థన చేశారు, ఏం పొగిడారో తెలియదు. కృష్ణుడేమో మధ్య మధ్యలో ఇలా చెయ్యెత్తి చూపించాడు వాళ్ళకేసి, ఈయన ఏదో మాట్లాడాడు, ఏం జరిగిందో మొత్తం మీద ఇదంతా చూస్తుంటే కృష్ణుడి చేష్టలు అన్నారట వాళ్ళు. అప్పుడు ఆ పక్కవాళ్ళు పక్కపక్కరవి, అన్నీ అబద్ధాలే, ఈ చిన్నపిల్లలు ఆటలాడుకునే వాళ్ళని కల్పించి చెబుతారు, అంటే కుర్రాడు ఏదో లాగాడు అనుకుందాం, లాగితే మాత్రం చెట్లు పడిపోతాయా, ఏ పిశాచాలో పూతన లాంటి రాక్షసులు ఎవరో వచ్చి తోసి ఉంటారు, పడిపోయాయి, కుర్రాడు అదృష్టం బాగుండి బతికి బట్టగట్టాడు, అందులోంచి ఇద్దరు వచ్చారట పొగిడారట, ఊ అబద్ధాలు ఆడకండ్రో, ఏరే ఆడుకునే వాళ్ళు ఎప్పుడు ఇలాంటి అసత్యాలు ఆడారంటే తంతం అన్నారట. పిల్లలు నిజం చెబితే నమ్మరండి, ఈ పెద్దవాళ్ళు అదేంటో కదా, మాయదారి పెద్దలు, వాళ్ళకి జ్ఞానం ఉందనుకుంటారట, అందుకని నమ్మక ఇదంతా ఏదో ఉత్పాతము, ప్రమాదం వచ్చి పడింది అనుకున్నారు. ఈ గోకులములో ఈ మధ్యకాలంలో ఉత్పాతములు పుడుతున్నాయి, రాక్షసమాయలు వస్తున్నాయి, అపశకునాలు అవుతున్నాయి అనుకున్నారు తప్ప మాట వరుస కూడా నమ్మలేదు. ఇంతలో యశోద మాత్రం కౌగిలించుకుని ఆవు పేడ గోమూత్రం చుట్టూతా తిప్పి ఒంటికి పూసి స్నానం చేయించి, నారాయణుడు నిన్ను రక్షించుగాక, నారాయణ వాసుదేవ నా కొడుకుని ఎలా రక్షిస్తావో ఏమిటో అందిట. ఈలోపు కృష్ణుడు ఏం చేశాడు, వాళ్ళెవ్వరికీ కూడా తానే చెట్లు పడగొట్టినట్టు, ఆ చెట్లలో నుంచి వచ్చిన వాళ్ళు తనని పూజించినట్టు తెలియకుండా ఉండడానికి మాయే జల్లి ఆటలాడడం మొదలెట్టాడు. ఆడు మందుని కైవడిన్ పరవసుండై చేతులను తిప్పుతున్న, ఇలా చేతులు తిప్పుతూ ఆటలాడడం మొదలెట్టాడు. ఈ ఆటల్లో పడిపోయారుగా, మర్చిపోయారు ఈ గొడవ అంతా. ఇంతలోనే పాడును గోపవనితలు పాణిధ్వనులు చేయగా, గోపికలంతా ఇలా చప్పట్లు కొడుతూ ఉండగా పాటలు పాడడం మొదలెట్టాడు. మరి ఇంతలోనే ఒకళ్ళు వచ్చి వెనకాతల చిన్న గిల్లు గిల్లగానే నృత్యం చేసేట. జంత్రము కయ్యబడింది, ఓ కీలుబొమ్మలాగా వాడు గిచ్చుతూ ఉంటే నృత్యం చేసేవాడు. ఈ విధంగా ఆటలాడి పాటలాడి నృత్యాలు చేసి నటుడు నటించినట్టుగా నటించడం మొదలుపెట్టాడు ఆయన. ఇంతలో ఏం జరిగిందో తెలిసిన యశోద వచ్చి, మా బాబు అన్ని బుజ్జి బుజ్జి ఆటలాడతాడు, వీడేమో చెట్లు పడగొట్టాడు, ఇంతంత వెన్న తిన్నాడు అంటారు, ఉట్టి అబద్ధం, మా అబ్బాయికి అసలు నోట్లో వెలిడితే కొరకడం కూడా చేత కాదు అని పిలిచి, ఇదో నాయన కృష్ణ నువ్వు అల్లరి చేయకే, ఈ జనమంతా నీ మీద లేనిపోని అభాండాలు ఇస్తున్నారు, ఈ మధ్యన నువ్వంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు, నువ్వు అల్లరి చేసావనుకో మన ఇంటికి ముష్టాడు వచ్చాడు చూసావా, ఆ ముష్టాడి దగ్గర ఒక జోలి ఉంది, ఆ ముష్టి చెప్పలో వేసి నిన్ను ఎత్తుకుపోతాడు, నీ కాళ్ళు చేతులు విరిచేసి నిన్ను కూడా అడుక్కునేవాడిని చేస్తాడు, జాగ్రత్త అందిట. వెంటనే కృష్ణుడు ఏం చేశాడు తెలుసా, ఆ రోజు నుంచి ఇంటికి ఎవరైనా ముష్టాడు వస్తే అమ్మే ముష్టాడు వచ్చాడు ముష్టాడు అన్న మొదలెట్టట. భిక్షులు వచ్చెదరు ఏడ్చిన భిక్షాపాత్రమున వైచి బెగడించినను శిక్షించెదరని చెప్పిన భిక్షులగని తల్లి నొదిగి భీతిల్లు నృప. ఏమి లేలండి, ఇంటికి ముష్టివాళ్ళు వస్తారు, భిక్షుకులు నిన్ను భిక్షాపాత్రంలో వేసి ఎత్తుకుపోతారు, శిక్షిస్తారు, నిన్ను కాళ్ళో చెయ్యో కన్నో తీసేసి వాళ్ళల్లో కలిపేసుకుని అడుక్కునేవాడిని చేస్తారని ఆయన అని ఊరికే బెదిరించింది ఆవిడ పిల్లాడు అల్లరి చేయకుండా ఉంటాడని. ఇంకా ఆ రోజు నుంచి ఇంటికి ఎవరైనా భిక్షుకులు వస్తే నాకు భయం వేస్తుంది, వాడు ఎత్తుకుపోతాడే, కాళ్ళు తీసేస్తాడంటవా, కన్ను తీసేస్తాడంటవా, ఒంటి కన్నుతో ఎలా చూడటమే, కాళ్ళు లేకపోతే అలాగే నడవడం, అమ్మే నాకు భయం. ఎందుకు భయం అనేవట్ట, ఈవిడేమో బెదిరించిన ఆవిడ తిన్నగా ఉండొచ్చు కదా. ఇంటికి ఎవరైనా భిక్షులు వస్తే నాయన కృష్ణ భిక్షుకులు వచ్చారు కొంచెం బియ్యం వేయరా అందిట, రెండు చేతులతో బియ్యం వెయ్యంటే నేను బియ్యం వేయను బియ్యం భయ్యం అన్నట్ట. నా తండ్రి నా తండ్రి ఊరికే అన్నాను రా, వీళ్ళందరూ ఎత్తుకుపోర్రా, అల్లరి చెయ్యొద్దన్నాను తప్ప ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టద్దన్నానా, ఏ వెయ్యి వెయ్యి అంటే నువ్వు కూడా ఉంటే వేస్తా అన్నట్ట. అందుకని తల్లి ఏం చేసింది, ఇలా చెయ్యేసి తీసుకొచ్చింది. అప్పుడు ఆ భిక్షులకి బియ్యం వేశాడు ఆయన. ఈ విధంగా భిక్షులను తూచి కాసేపు భీతితో ఒదిగి తల్లి కొంగుచాటును దక్కుని మధ్య మధ్యలో దొంగ చూపులు చూస్తూ వాళ్ళకి బియ్యం వేసేవాట. ఈ విచిత్రం కూడా చెప్పమంటారా, ఇక్కడ ఆయన రెండు చేతులతో బియ్యం తెచ్చి వాళ్ళ జోలులో వేద్దామని వస్తే అందులో నాలుగు గింజలు మిగిలేవి, మిగతా గింజలన్నీ కిందకి చిట్టి చేతుల్లో జారిపోయేవి. ఈ నాలుగు గింజలు అందులో వేస్తే వాళ్ళు నవ్వుకుని ఎంత ముద్దు వస్తున్నాడోనమ్మ యశోదమ్మ, పది కాలాలు చల్లగా ఉండండి అని ప్రేమగా ఆ నాలుగు గింజలు ఆ బొచ్చెలో వేయించుకుని వెళ్ళేవారట. ఆ పక్కకి వెళ్ళి ఇంకో ఇంటికి అడుక్కుందామని వెళ్ళే లోపు ఆ భిక్షాపాత్ర బాగా బరువుగా ఉండేది. ఇదేమిటబ్బా ఇంత పెద్ద భిక్షాపాత్రలో నాలుగు గింజలే కదా వేశాడు, ఎంత బరువు ఎక్కిందని చూస్తే దానిలో ఐదారు కొంచెం బియ్యం ఉండేవి. వాళ్ళకి మతిపోయింది, ఇంకా ఏ ఇంటికి వెళ్ళి అడుక్కోవలసిన అవసరం లేదనమాట. కృష్ణుడు ఒక్క గింజ వేసినా ఆ మొత్తం భిక్షాపాత్ర అంతా బియ్యంతో నిండిపోయేది. ఇంకా చిత్రం ఏంటో తెలిసినా, ఈ భిక్షాపాత్ర ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో బస్తాలో పోసుకునేవారట. అలా బస్తాలో పోసుకోవడానికి ఆ గిన్నె వంచితే ఆ గిన్నెలోంచి బియ్యం అలా వస్తూ బస్తాలకు బస్తాలు బస్తాలకు బస్తాలు నిండిపోయేవిట. ఇంకా వాళ్ళకి మతిపోయిందనమాట. ఒక్కసారి కృష్ణుడి దగ్గరికి యాచకుడు వెళ్ళి యాచించిన తర్వాత వాడి జీవితంలో ఇంకెప్పుడు ముష్టికి వెళ్ళవలసిన అవసరం లేకుండా పుష్టిగా సంతుష్టితో నింపేవాడు ఆయన. ఎందుకంటే ఆయన శిష్ట రక్షకుడు దుష్ట నివారకుడు. అలా ఆయన దగ్గరికి వెళ్ళి రెండు గింజలు తెచ్చుకుంటే చాలదటండి, రోజు బస్తాల బియ్యం వేయించుకోవాలా, మొత్తం పాపం రైస్ మిల్లర్స్ ఏమైపోతారా అనిపిస్తుంది కదా. అలా అందరినీ సంతోషపెట్టేవాట. మరోసారి ఏం చేసింది వాళ్ళమ్మ, నాయన ఆ ఎదురుగుండా ఒక ఆయన బ్రాహ్మడు ఉన్నాడు, ఆయన పురోహితుడు, కర్రొచ్చుకుని నిన్ను కొట్టి శిక్షిస్తాడు అల్లరి చేస్తే అందిట. మర్నాడు ఏం చేశాడు ఈయన అంటే, ఎవరైనా పురోహితుడు అల్లరి చేస్తే కర్రొచ్చుకుని శిక్షిస్తాడా అని రెండుసార్లని ఒక కర్రొచ్చుకుని తన నీడని తానే ఒక నీళ్ల కుండలో చూసుకున్నాడు. నీళ్ల కుండలో జల కలశంలో తన నీడ చూసుకుని, అమ్మ నువ్వు చెప్పిన పంతులు గారు కొడుతున్నాడు అన్నట్ట. చెల్లగోళ్ళ బాపడొకడదే కలశములో నుండి నన్ను కనుగొనిత కొట్టంగా నుండి ననుచున్. అమ్మ కర్రొచ్చుకున్న పంతులు గారు వచ్చారే ఆలయంలో, అచ్చక స్వామి వారు కర్రొచ్చుకుని నన్ను కొట్టడానికి వచ్చారు, కొట్టేస్తారు కొట్టేస్తున్నారంటే ఎక్కడరా అంది, ఇందులో ఉన్నాడే అందిట. తీరా చూస్తే ఈయన బెత్తం పుచ్చుకుని ఈయన నీడనే చూసుకుంటున్నాడు. ఒరే నీ నీడేరా అంటే, నీడంటే ఏంటమ్మా, నీడ కూడా కొడుతుందా అన్నట్ట. నీడ అంటే మన బొమ్మ నీళ్లల్లో కనపడుతుంది నాయన అంది. ఓహో బింబం ప్రతిబింబమా, అది ఏమిటమ్మా అన్నట్టు. బింబ ప్రతిబింబాలన్నీ చూపించి ఎన్నో లీలలు చేసే స్వామి ఆయన బింబం, మనందరం ఆయన ప్రతిబింబాలం తెలుసు కదా. ఈ బింబ ప్రతిబింబములనే పేరుతో జీవాత్మ పరమాత్మల్ని కలిపే ఆయన నీటిలో తన బింబం చూసుకుని ఒక పంతులు గారు కర్రతో కొడుతున్నాడని భయపడుతున్నట్టు నటించేవాట. ఒకసారి ఇంకో తమాషా జరిగింది. బలరాముడికి జుట్టు బాగా ఒత్తుగా ఉండేది, కృష్ణుడికి మొదట్లో అంత ఒత్తు లేదు, కొంచెం పిలక జుట్టు, అందరికీ పెద్ద జుట్టు ఉంటుంది ఏమిటండి. అమ్మా అన్నయ్యకి అంత జుట్టు ఎలా వచ్చింది, నాకెందుకే పిలక జుట్టు అన్నట్ట. అప్పుడు వేళ్ళమ్మ ఏం చేసింది, ఈ మధ్య నేను పాలు తాగడం లేదు, వెన్న తినడం లేదు, అందుకని బలరాముడికి జుట్టు పెరగడానికి రహస్యం పచ్చి పచ్చి ఆవు పాలు తాగడం, కాచిన పాలల్లో ఉన్న మేగడ తినడం, రాత్రిపూట పడుకోబోయే ముందు ఆవు పాలల్లో పంచదార తక్కువ వేసుకుని తాగడం అందిట. ఓహో పాలు తాగితే వెన్న తింటే మేగడ తింటే జుట్టు పెరుగుతుందా అని వెంటనే ఒక కొండడు పాలు గడగడ తాగేసి, పాలు తాగానుగా జుట్టు పెరగదే, పెరగలేదే పెరగలేదేం అని ఏడ్చేట. అంటే పాలు తాగిన వెంటనే పెరుగుతాయా? మయ్యా మోహి, అమ్మా తల్లి నా జుట్టు ఎప్పుడు పెరుగుతుంది అంటే పచ్చిపాలు తాగితే పెరుగుతుంది అన్నావు కదా, పాలు తాగాను కదా, మరి తాగిన వెంటనే పెరగదేమంటే ఆవిడ పక్కపక్కనవి, నాయన చెట్టు వేసామనుకో, చెట్టు పెరగడానికి టైం పట్టదా నాయన, కాలం కాలం వస్తే కానీ ఏమీ పెరగవు, కొద్ది రోజులు అలా తాగ్గా తాగ్గా జుట్టు పెరుగుతుందంటే నాకు ఇప్పుడే పెరగాలి ఇప్పుడే పెరగాలి అని ఏడ్చి వాళ్ళమ్మ ప్రాణం తీసేట ఆయన. అందుకని ఎంత బాగా రాశారో తెలుసా పోతనగారు దీన్ని చిన్న కందపద్యంలో, చుంచెదుగు, చుంచు అంటే జుట్టు అనమాట, చుంచెదుగు పాలు పుడిసెడుదను చితము గత్రావు మనుడు త్రావి జననితో చుంచెదుగదనుచు లీలా చుంచుండై చుంచు పట్టి చూపు నరేంద్ర. నాయన జుట్టు పెరుగుతుంది పాలు తాగితే అనగానే వెంటనే పాలు తాగి ఈ క్షణమే నా జుట్టు పెరగాలి అని తన జుట్టు తనే చేత్తో పట్టుకుని వాళ్ళమ్మకి చూపించి గారం చేసేట. అది లీలా చుంచుడు అంటే లీలలు చూపించటంలో కూడా విచిత్రమైన మధురమైన లీలలు శ్రేష్టమైన లీలలు చూపించే ఆ లీలాకృష్ణుడు ఉన్నాడే, ఆయన మనల్ని రక్షించుగాక. పోతన గారి పద్యాలు చాలా అందంగా ఉంటాయి. ఇంకా హిందీలో సూరదాసు గారు రాశారు ఒక అద్భుతమైన భావన. ఒక రోజున కృష్ణుడు ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు. నేను ఇంకా అన్నయ్యతో ఆడుకోను, పిల్లలతో ఆడుకోను, బడికి వెళ్ళనన్నట్ట. ఏన్నైనా ఎందుకు వెళ్ళవు అంటే అన్నయ్య నన్ను ఏడిపించాడే, అన్నయ్య కాదు పిల్లలంతా ఏడిపించారన్నట్ట. ఎందుకు ఏడిపించాడంది యశోద, నేను మీ అబ్బాయిని కాదంటున్నాడే, నువ్వు మా అబ్బాయి కదా, ఎందుకన్నాడు నాయన అన్నయ్య అంటే, అన్నయ్య ఎందుకు నీ కొడుకుని కాదన్నాడో చెబుతున్నావు అన్నట్ట. ఆయన గోరే నంద జశోద గోరీ మయ్యా మోహి దావు బహుతకి జాయో, గోరే నంద జశోద గోరీ తుమ్ము కథ శ్యామ శరీర్. అమ్మ అన్నయ్య నన్ను ఎందుకు ఏడిపించాడో చెప్పమంటావా, తెగ ఏడిపించి వస్తున్నాడు, నేను మీ కొడుకుని కాదంటున్నాడు, దానికి గల కారణం చెప్పాడు. యశోద తెల్లగా ఉంది, గోరే నంద నందుడు తెల్లగా ఉన్నాడు, తుముకత శ్యామ శరీర్ నువ్వు మాత్రం నీలంగా పుట్టావు కదా, కాబట్టి తెల్లగా తెల్లగా ఉన్న భార్యాభర్తలకి తెల్లగా ఉన్న నాలాంటి వాడు పుట్టాలి తప్ప నల్లగా ఉన్నవాడు నువ్వెలా పుట్టావు, కనుక నువ్వు యశోదానందుడు కొడుకు కాదు అంటున్నాడు. నేనుట ఎక్కడో పుడితే మీరు తీసుకొచ్చి పెంచుతున్నారట, నేను పెంపుడు కొడుకునా అమ్మా, దత్తత కొడుకునా, అంతేను మీ అబ్బాయిని కాదా అనగానే వాళ్ళమ్మ కరిగిపోయి, అమ్మ బాబో మాట వరసకు కూడా నువ్వు నా కొడుకువి కాదని తెలిస్తే గుండెకి చచ్చిపోతాను నాయన, నువ్వు నా కొడుకువే అని కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టేసుకుని, అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా, ఆవులు నల్లగా ఉండవా, వాటికి తెల్లావులు పుడతాయి, తెల్లావులకి నల్లావులు పుడతాయి, ఇలా తల్లిదండ్రుల రంగు ఏమైనా పిల్లల రంగులు మారిపోయినంత మాత్రం చేత పిల్లలు వాళ్ళ పిల్లలు కాదంటే కొంపలు ములిగిపోతాయి నాయన, నువ్వు మా అబ్బాయివే అని చెప్పి ఆవుల గురించి ఉదాహరణ ఇచ్చిందిట ఆవిడ. తెల్లావు కడుపునా నల్లావు పుట్టదా అని పాట దీన్ని చూసి రాసింది సూరదాస్ గారు చెప్పారు. కాబట్టి ఆవులు ఎలా ఉన్నా వాటి పిల్లలు ఇంకో రంగులో ఉంటాయి. తల్లిదండ్రులు నిజంగా కూడా కొన్ని చోట్ల చూస్తామా, తల్లి తండ్రిని చూస్తే పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వచ్చే పూతన ఢాకిని శాకిని పిశాచల్లో ఉంటారు. పిల్లలు ఏమిటో మరి అందంగా నాలాగా తెల్లగా పుడతారు, ఎలా పుడతారంటే చెప్పలేం, అది వారి వారి పూర్వజన్మ సుకృతం. కాబట్టి రంగుల్ని బట్టి కాదు నాయన అని ఒక క్షణకాలం ఆవిడ ఏడ్చిందిటండి. నిజంగా కొడుకు కాదేమో కృష్ణుడు అనే మాట కూడా వినలేకపోయింది ఆవిడ, అంత గాఢప్రేమ అన్నమాట. ఇది సూరదాసు గారి ఆ సూరసాగరంలో రాసిన కీర్తన. ఇంకా అత్యద్భుతమైన భావన సంస్కృతంలో వ్యాసుల వారు రాశారు, కానీ ఎందుకో తెలియదు కానీ పోతన గారు ఈ శ్లోకానికి అనువాదం చేయలేదు ఆయన. అన్నదంటే ఒక రోజున వ్రేపల్లిలోకి ఒక ఆవిడ వచ్చింది, ఒక గంపొచ్చుకొచ్చింది, ఆ గంప నిండా రేగు పళ్ళు ఉన్నాయి. క్రీణీహి భోగో ఫలానీతి సురత్వ సత్వరమచ్యుత, పళ్ళమ్మోయ్ పళ్ళమ్మోయ్ అమ్ముతున్నాను, క్రీణీహివో అంటే అమ్ముతామన్నమాట, రేగుపళ్ళు రేగుపళ్ళు అని అమ్ముతారు కదా, ఓ పెద్ద గంప నిండా రేగుపళ్ళు తీయని పళ్ళు వేసుకుని ఒక ఆవిడ నెత్తి మీద పెట్టుకుని పళ్ళమ్ముతాం పళ్ళమ్ముతాం ధాన్యం పట్టుకొస్తే పళ్ళమ్ముతాం అంది. పూర్వం ధాన్యం ఇస్తే పళ్ళు ఇచ్చేవారు. మా చిన్నప్పుడు కూడా వేరుశనక్కాయలు అలాగే కొనుక్కునేవాళ్ళం. మా అమ్మ కాస్త ధాన్యం ఇస్తే చేతిలో పోస్తే ఆ బియ్యం పట్టుకెళితే ఆయనేమో మరవరాలు బఠానీలు ఇస్తాననేవాడు. మా తమ్ముడు మాత్రం చచ్చిన మరవరాలు వద్దు బఠానీలు వద్దు నాకు వేరుశనక్కాయలే కావాలనేవాడు. దాంతో మా ఆఖరి తమ్ముడికి వేరుశనక్కాయల పంతులు గారిని వేరెట్టాడు ఆయన. చక్కగా ఇలా చేతితో పట్టుకెడితే ఆయన చేతులేమో చిట్టు చేతులు, ఇన్ని గింజలు ఇస్తే వాడు నాకు కాయలు ఇచ్చిపోయేవాడు. అలాగా పూర్వకాలంలో ఎందుకో ధాన్యానికి అలాగా వాళ్ళు పళ్ళు ఇచ్చేవారు, కాయలు ఇచ్చేవారు. ఇప్పుడంతా డబ్బు మయం, మాయదారి డబ్బు, కాగితం డబ్బు తప్ప మనిషికి విలువ లేదు. ఆ రోజుల్లో నాలుగు గింజలు ఉచ్చుకుని నాలుగు కాయలు ఇచ్చిపోయేవారు అన్నమాట. అలాగే ఒక ఆవిడ ఒకనాడు క్రీణీహి హో ఫలానీతి శృత్వా సత్తరం వచ్చత, పళ్ళమ్మి పళ్ళమ్ముతున్నాను అని ఒక పళ్ళమ్మ అక్కడికి రాగానే ఆవిడ గంప నిండా రేగు పళ్ళున్నాయని తెలుసుకున్న ఊళ్ళో వాళ్ళంతా కూడా రేపల్లె వాళ్ళు ధాన్యం పట్టుకెళ్ళి ఆవిడకిచ్చి ఆవిడ దగ్గర ఉన్నటువంటి పళ్ళు కొనుక్కెడుతున్నారు. రేగుపళ్ళు చాలా మధురమైన పళ్ళు తెచ్చింది ఆవిడ. ఇంతలో శ్రీకృష్ణుడు చూశాడు, అమ్మా నేను పళ్ళు కొనుక్కోద్దంటే మన ఇంట్లో బోలెడంత ఉంది కదరా ధాన్యం, పట్టుకెళ్ళి ఆ ధాన్యాన్ని రెండు చేతులతో పట్టుకెళ్ళి ఆవిడకిచ్చి పళ్ళు తెచ్చుకుంది వాళ్ళమ్మ. ఈయన ధాన్యం ఉన్న గంప దగ్గరికి వెళ్ళి అందులో ఇలా చెయ్యి పెట్టి గింజలు తీసుకున్నాడు. అవి బుల్లి బుల్లి చేతులు, కృష్ణుడి చేతులు చిట్టి చేతులు కదా, ఈ సందుల్లోంచి గింజలన్నీ గారిపోయాయి. నాలుగు గింజలు మిగిలాయట, రెండు చేతుల్లో కలిపి నాలుగే, ధర్మ అర్థ కామ మోక్షం. ఆయన నాలుగు గింజలే అట్టే పెడతాడు. పురుషార్థములు, చతుర్విధ పురుషార్థాలే తప్ప ఒక్క గింజ ఎక్కువ లేదు తక్కువ లేదు. ఈ నాలుగు గింజలతో అలా వెళ్ళేట. ఫలార్థి ఫలమాదాయ యయౌ సర్వ ఫలప్రదః, పళ్ళు కోసం ఈయన వెళ్ళాడు. ఆయన ఎటువంటి వాడు? ఈ పళ్ళు కోరుకున్న ఆయన చతుర్విధ ఫల పురుషార్థములు ఇచ్చే పురుషుడు, సర్వఫలప్రదః అందరికీ వారి తపస్సుకి భక్తికి తగిన ఫలితం ఇచ్చేవాడు, అన్ని ఫలాలు ఇచ్చేవాడు, ఫలప్రదుడు ఆయనే కదా, జీవితం సఫలం చేసేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. అమ్మీ పళ్ళు ఇస్తావా అంటే ఆయన మూతి, ఆ మాట్లాడే తీరు, ఆ మాట, ఆ రూపం అవి ఎవరినైనా ఆకర్షిస్తాయి. ఆ పళ్ళమ్మి పరుగు పరుగును వచ్చిందట. పక్కిళ్ళు వాడు పిలిచిన, నేను రాను, ముందు ఈ బుజ్జిబాబు దగ్గరికే వెడతా అంటూ కృష్ణుడి దగ్గరకు వచ్చింది. కృష్ణుడి దగ్గరకు వచ్చాడు, చిన్న గోచి గుట్ట పెట్టుకున్నాడు. అప్పుడు ఆయన కాళ్ళకేమో గజ్జలు ఉన్నాయి, ఈ గజ్జలు టింగ్ టింగ్ అని భలే శబ్దం చేస్తున్నాయండి, మృదు మధుర ధ్వని, కలకింకిణులు అంటారు వాటిని. అలా వచ్చాడు ఆయన. నడుముకేమో బంగారు మొలతాడు, ఆ మొలతాడికి మళ్ళీ మువ్వలట. ఎంత అందంగా పూర్వకాలంలో కృష్ణుడు బుల్లి పద్యం ఉండేది గుర్తుందా మీకు? చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొల్లతాడు. బంగారు అనకూడదు అంటే ఛందస్సు దెబ్బతింటుంది. బంగారు మొల్లత్రాడు పట్టుదట్టి సంధ్యతాయతులను సరిమోవ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొల్లుతూ. అంటే ఆయన వచ్చి మన ఇంట్లో కూర్చోడా, అలా ఈయన గజ్జలతో టింగిటింగని వెళ్ళాడు. ఆవిడ గంప దింపింది. ఏమి నాయన ధాన్యం అంటే ఇదిగో అన్నట్ట, ఇవే ధాన్యం అని ఆవిడ ఆనందంతో, ఏదైనా నీ చేతితోటి గంపలో పోయి అని ఆ గంపలో ధాన్యం పోసే చోటు చూపించింది. ఈ నాలుగు గింజలు అందులో పోసాడు, ప్రేమగా అలా చూశాడు. ఆవిడకి ఆనందం తట్టుకోలేక ఈ గంపలో ఉన్న పళ్ళన్నీ తీసేసి కింద పోసేసి, కొన్ని పళ్ళు నీ చేతిలో పెడుతున్నాను, మిగతావన్నీ నీ అరుగు మీద పోసాను, అన్ని పళ్ళు నీవేనాయన, నాకు ఎందుకురా ఈ పళ్ళు, ఈ ముసలిదానికి మొత్తం పళ్ళు నీకే, నీకు పళ్ళు పెట్టడం కంటే జీవితానికి ఇంక వేరే ఫలం కావాలా అంది ఆవిడ. ఆవిడకి ఏదో తెలియని ఆత్మీయత వచ్చింది. పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ అలా ఎవరు ఇవ్వగలరా అందరూ? ఆ పళ్ళన్ని అక్కడే దిమ్మరించి ఆయన చేతిలో కొన్ని పళ్ళు పెట్టి, ఈ పళ్ళన్నీ నువ్వే తినే, రోజు నీ కోసం ఎన్ని పళ్ళైనా తెస్తాను, ఈ ముసల్దానికి ఎంత అన్నం కావాలి అందిట. అలా అంది. ఆయన అలా చూసేట, ఆ చూపుల్లో ఏం భావం ఉందో ఆవిడ, ఆయనకే సరా పరవశత్వంతో ఉంది. ఈయన లోపలికి వెళ్ళాడు. ఆవిడ గంప ఎత్తుకుందామని చూసిందిట. ఆ గంప మొత్తం గంప నిండా పూర్తిగా రత్నములే. ఫల విక్రయిణీ తస్యచ్యుత ధాన్యం కరద్వయం ఫలైహి అపూరయత్ రత్నైహి ఫలభాండమపూరిచ. ఆయన చేతిలో ఇన్ని పళ్ళు పెడితే ఆవిడ మొత్తం గంపంతా సంపూర్ణముగా రత్నములతో నిండిపోయింది. మోక్షమనే మణులిచ్చే స్వామి ఈ రత్నాలు ఇవ్వడం పెద్ద లెక్క. ఆవిడ అలా మతిపోయి చూస్తూ ఉండిపోయిందిట. ఇంకో రహస్యం, ఆవిడ ముసలావిడ, 80 ఏళ్ళు ఆవిడ, ఏదో బతకడానికి దిక్కు లేక పళ్ళు అమ్ముకుంటోంది. ఆయన చేతిని తన చేతితో తాకి ఆయన చేతిలో పళ్ళు పెట్టగానే ఈ మొత్తం గంప నిండా ఎలాగో రత్నాలు వచ్చాయి. ఈ గంప ఎత్తగలమా లేదా ముసల్దాన్ని, ఇంత గంప ఎలా ఎత్తుకుందాం అనుకుంటుంటే ఆవిడికి తెలియకుండానే ఎక్కడ లేని బలం వచ్చినట్టు అయిందిట. ఏమిటో చూసుకుంటే ముసలి ఒగ్గు చేతులు కాళ్ళు అన్ని నవయవనంతో కనబడ్డాయి. ఆవిడికి మతిపోయింది. గంపలోకేసి చూసుకుంది. చూస్తే ఆవిడ శరీరం పాతికాళ్ళ పొడుచాకారంలోకి వచ్చేసింది.
తన రూపమును తానే ఆ రత్నములలో అర్థం చూసుకున్నట్టు చూసుకుని మతిపోయి, ఎవర్రా నా వయస్సు మారిపోయినట్టుంది, నా రూపం మారిపోయింది, ఈ ముసలి జుట్టు నల్లగా కనపడుతోంది, ఈ తెల్ల జుట్టు, పళ్ళు అవి నోట్లో దంతాలు దృఢంగా కనపడుతున్నాయి అంటే పక్క వాళ్ళు అన్నారు, ఏం చిత్రమమ్మా, నిన్నటిదాకా 80 ఏళ్ల ముసలి బొగ్గులో ఉండేదానివి, ఈ క్షణంలో నేను ఈ రూపం మారిపోయింది, ఇప్పుడు నేను చూస్తే ఎవరైనా సరే ముచ్చట పడిపోతారు, 25 ఏళ్ళు వచ్చాయి నీకు అన్నారట. ఆవిడకి ఆశ్చర్యం కలిగింది. చుట్టుపక్కల వాళ్ళందరూ తెల్లబోయారు. క్షణకాలంలో పరమ వృద్ధురాలిని 25 ఏళ్ల పడుతులు చేసి ఆవిడ గంపనడ రత్నాలు పోసి పంపించాడు. అది పరమాత్ముని అపూర్వ లీల అంటే. ఈ విధంగా ఆ గంపెత్తుకుని ఆవిడ వెళ్ళిపోయింది. మొత్తం రేపల్లె వాసులందరినీ ఏదో ఒక లీలతో ఆనందపెట్టాడు. అటువంటి కృష్ణుడి దగ్గరికి ఒక రోజున ఉపనందుడు, నందుడు మొదలైన వాళ్ళు వచ్చారు. అందులో ఉపనందుడు అనేవాడు నందుడి కంటే పెద్దవాడు వయస్సులో, వృద్ధుడు, జ్ఞాని. ఆయన అన్నాడు, మనంకి రేపల్లె వదిలిపెట్టి పోదాం అనుకున్నారట. ఎందుకు రేపల్లె వదిలేద్దాం? దానికి గల కారణం ఆ కథాకామామీషులతో రేపు బృందావన యాత్ర ఉంటుంది, ఇక్కడి నుంచి మకాం మారుస్తారు. అపూర్వమైన ఎన్నెన్ని లీలలో ఉన్నాయి, అవన్నీ మళ్ళీ విందాం రేపు సాయంత్రం. సరే ఇంకా 6:20 రోజు ప్రారంభిస్తున్న విషయం మీకు మళ్ళీ చెప్పక్కర్లేదు. 6:20 రండి, సంపూర్ణంగా భాగవతాన్ని వినడానికి ఇక కేవలం 14 రోజులు, 2 వారాల్లోకి వచ్చాం చూస్తూ ఉండగా. ఇవాళకి 31 తారీఖు గడిపేదిగా, ఆగస్టు 14 పూర్తవుతుంది. ఈ 2 వారాలు సద్వినియోగం చేసుకుని పరమాత్మ యొక్క దివ్య లీల విభూతితో మనం శ్రీకైవల్యం పొందుదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఒక్క క్షణకాలం మీరు లేవకుండా ఉంటే హారతి ఇచ్చే ముందు హరిగారు 2 ముక్కలు చెబుతారు. ఇంతసేపు కూర్చున్నారు కదా, 1-2 నిమిషాలు ఉపయోగపట్టండి.
శ్రీ గురుభ్యో నమః. భక్తులందరికీ ఒక చిన్న సూచన, రేపు బుధవారం 3 తారీఖు నుంచి పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ శ్రావణ మాస సందర్భంగా జగద్గురువులు ఈ క్షేత్రంలో ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశం ఇచ్చున్నారు. అమ్మవారిని శ్రీచక్ర రూపంలో అర్చించడం, అది నవావరణ పురస్సరంగా పూజించడం చాలా విశిష్టమైందని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి నవావరణ పూజని ఈ శ్రావణ మాసం 30 రోజులు కూడా అమ్మవారి సన్నిధానంలో జరిపించమని చెప్పి గురువుల ఆజ్ఞ. దాన్ని ఏ విధంగా పాల్గొనాలనే దాన్ని అక్కడ వెంకవ శాస్త్రి గారిని అడిగితే మీకు చెప్తారు. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ధన్యులు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఆ తర్వాత ఇవాళ పద్మాకర్ గారు మనందరి మీద అనుగ్రహంతో ఆ ఉలూలక బంధనం కథని అత్యంత అద్భుతంగా వివరించారు. గురువు గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు.